అంబికా గర్భార్భిత్వ అష్టాదశ పురాణాల్లో మరొక పవిత్ర పురాణం వరాహ పురాణం మనం ప్రారంభించుకున్నాం. అందులో నిన్నటి రోజున భూమికి వరాహస్వామికి జరుగుతున్న సంభాషణలో భాగంగా నారద మహర్షి మొదలైనటువంటి వాళ్ళు పుట్టడం, పంచభూతాలు పుట్టడం, తత్వాలు పుట్టడం చెప్పుకున్నాం. ఒకనాడు నారద మహర్షి లోకాలన్నీ తిరుగుతూ ఒక సరస్సు దగ్గరకు వచ్చాడు, దివ్య సరస్సు. ఈ విషయం ఆయన ఎవరు చెప్తున్నాడు, ప్రియవ్రతుడు అనే రాజుగారికి చెప్పాడు. క్లుప్తంగా మనం పాత్రను గుర్తు చేసుకుని అప్పుడు కొత్త దాంట్లో కడదాం. స్వయంభవమను ఉన్నాడు, ఆ స్వయంభవమనువుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు. అందులో ప్రియవ్రత మహారాజు గారు రాజ్య పరిపాలన చేసి మంచి యజ్ఞాలు చేసి మంచి దక్షిణలు ఇచ్చి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆయనకి, భరతుడు మొదలైన వాళ్ళు. వీళ్ళని సప్తద్వీపాలలోనూ కూడా నిలబెట్టి ఆ తర్వాత ఆయన ఓ విశాలమైన సరస్సు దగ్గరికి వెళ్ళి జపం చేసుకుంటున్నాడు. ఇంతలో నారదుడు వచ్చాడు. నారదుడికి ఆయన సముచితమైన సత్కారాలు చేసి ఆపై ఓ ప్రశ్న వేశాడు. ఇది కృతయుగం, ఎక్కడా ఎవ్వరూ చూడని విశేషాలు ఈ కృతయుగంలో నువ్వేమైనా చూసావా? ఎందుకంటే మహాత్ముల అనుభవాలు తపస్సుకు ఉపయోగపడతాయి. మహాత్ములు సాధన చేసేవాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అటువంటి సంఘటన ద్వారా నాకేమైనా తపస్సు పెరుగుతుందేమో, అందుకని నీకు వచ్చిన అనుభూతి ఏదైనా పవిత్రమైన అనుభూతి ఉంటే నాకు చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెబుతూ, నేను చాలా కాలం క్రితం శ్వేతద్వీపం అనే ఒకనొక ద్వీపం దగ్గరికి వెళ్ళా. ఈ శ్వేతద్వీపంలో ఒక గొప్ప సరస్సు చూశా. ఆ సరస్సు తీరంలో ఒక బాలికను చూశా. ఇంచుమించు 8-11 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉండే ఓ పాపం చూశాను. చాలా కాంతివంతంగా ఉంది ఆ పాప, ఆ కుమారి, సుకుమారి. అసలు ఏదో తెలియని ఒకనొక విచిత్రమైన అనుభూతి కలుగుతుందా ఆ కుమారిని చూస్తే. ఆ కాంతి స్వరూపిణిని నేను అర్థం చేసుకోలేక దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వెవరివి, ఇక్కడ ఏకాంతంగా ఎందుకున్నావు అని అడిగా. ఆవిడ అడగగానే నారదుడికేసి అలా రెప్పవాల్చకుండా చూసిందిట. ఎవరివి ఏమిటి అని ప్రశ్నించిన నారదుడిని ఇలా ఏగాదిగా చూసింది, కంటి మీద రెప్ప వెయ్యకుండా. పైగా ఆవిడలా చూసి కిక్కులు మనకుండా తల వాల్చింది. విచిత్రం, ఆవిడ చూసి మాట్లాడకుండా తల వాల్చగానే నారదుడి యొక్క వేద జ్ఞానం, సకల పురాణ ఇతిహాసముల జ్ఞానం, యోగ విద్యలు, శబ్దశాస్త్రాలు అన్నీ పోయాయి. నారదుడు ఎందుకు పనికిరాని సామాన్య జీవి అయిపోయాడు. ఆయన చదువుకున్న చదువు అంతా పోయింది రోజు దెబ్బకి. చూపులతోటే ఆయన శక్తి అంతా లాగేసింది ఆవిడ. ఇదేంట్రా అనుకున్నాడు ఈయన. సాధారణంగా చదువుకున్న చదువు అంతా మర్చిపోతే ఎంత దుఃఖం వచ్చేస్తుందండి. ఓ మనిషి యావజ్జీవితం కష్టపడి సాధన చేసి సంపాదించిన జ్ఞానం అంతా ఒక క్షణంలో పోవడంతో ఆయనకి కళ్ళు తిరిగాయి. అందుకని తతోహం విస్మయావిష్ట చింతాశోక సమన్విత. ఆ క్షణమే నారదుడు అంటున్నాడు, ఆవిడ చూపులతో నా జ్ఞానం పోయి నాకు అజ్ఞానం రావడంతో, నా చదువంతా పోవడంతో ఏడుపు వచ్చింది, దుఃఖం ముంచెత్తుకొచ్చింది. విస్మయం, దుఃఖం రెండూ కలగా పులగం అయిపోయాయి. ఏమిటిది, ఎన్ని జన్మల తపస్సు వల్ల నాకు వేదజ్ఞానం వచ్చింది, ఎన్నాళ్ళు నేను నారాయణ స్మరణ చేస్తే నాకు ఈ నారాయణ మంత్ర పఠనం చెయ్యాలనే కోరిక వచ్చింది, నా విద్యలన్నీ పోయాయి, కారణం ఏమిటి? ఈ పాపసలు ఎవరు? 8 నుంచి 11 సంవత్సరాల వయస్సులో ఉన్న కుమారీమణి ఈ కాంతితో ఉండడం ఏమిటి? కాంతితో ఉన్న పిల్లని అమాయకత్వంతో నువ్వెవరు అని అడగడం ఏమిటి? అడగగానే ఆవిడ నాకే చూసి నా జ్ఞానమంతా పోగొట్టడం ఏమిటి? ఆవిడ వల్ల పోయిందా, నా పొరపాటు ఏదైనా ఉందా అనుకుని ఆవిడ్ని, అమ్మా ఇదంతా నీ మహిమలో అనిపిస్తోంది, శరణు శరణు అని కాళ్ళకి దండం పెట్టాడు. చిన్న పాప అయితేనేం, ఈయనకి అర్థమైంది. దండం పెట్టి అలా చూశాడు, వెంటనే ఆవిడ శరీరం వెలిగిపోతూ కనపడింది. ఆవిడ వక్షస్థలం దగ్గర సరిగ్గా ఈ గుండెకాయకి మధ్య భాగం దగ్గర ఒక చిన్న కాంతి కనపడింది. ఆ కాంతిలో ఒక దివ్య పురుషుడు కనపడ్డాడు. ఆ దివ్య పురుషుడు ధగధగధగధగ వెలిగిపోతున్నాడు. ఆ దివ్య పురుషుడి వక్షస్థలంలో ఇంకో పురుషుడు కనబడ్డాడు. ఆశ్చర్యం, అమ్మాయి వక్షస్థలంలో ఒక పురుషుడు కనబడ్డాడు, ఆ పురుషుడి గుండె దగ్గర ఇంకోడు కనబడ్డాడు. ఈ రెండో పురుషుడు ఎలా ఉన్నాడు? ఎర్రని కళ్ళతో ఉన్నాడు, 12 మంది సూర్యుల కాంతితో ఉన్నాడు. మళ్ళీ ఈ పురుషుడి మధ్యస్థలంలో వక్షస్థలంలో మూడో పురుషుడు కనబడ్డాడు. ఇది విచిత్రం. ఆ అమ్మాయి వక్షస్థలంలో ఒక పురుషుడు, వాడి వక్షస్థలంలో ఇంకోడు, వాడి వక్షస్థలంలో ఇంకోడు అన్నమాట. నేను ఎదురుగుండా ఉన్నా, నాకు వక్షస్థలం ఉంది, ఇందులో ఓ పురుషుడు కనబడ్డాడు, ఆ పురుషుడికే చూస్తుంటే ఆ పురుషుడి వక్షస్థలంలో ఇంకోడు కనబడ్డాట, అందులో ఇంకోడు కనబడ్డాట, అటు ఇటు అద్దాలు ఉన్న చోట చూసారా, మనమే అలా కనపడుకుంటూ పోతాం. అలా అయిపోయింది. చూస్తూ ఉండగా ముగ్గురు మాయమైపోయారు. మళ్ళీ ఏరి ముగ్గురు పురుషులు అని చూస్తూ ఉంటే మళ్ళీ పూర్వంలాగే ఆ ఒక్కమ్మ ఏ కనపడింది. ఆ అమ్మాయి కూడా ఇలాగే 2 పిలకలేసుకుంది, చక్కగా కాళ్ళు దాచుకుంటూ కూర్చుంది. ఈయనకి మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. ఈసారి నువ్వెవరివి అని అడగల, ముందేమని అడిగాడు, నువ్వెవరివి అని అడిగాడు. ఇప్పుడేమంటున్నాడు, అమ్మా ఇదివరకు ఒకసారి నువ్వెవరివి అని అడిగా, ఉన్న చదువంతా పోయింది, మళ్ళీ నువ్వెవరు అని అడిగితే అసలు నేనుంటానో లేదో అని అనుమానం వస్తుంది. అంచేత నేను నిన్ను అడగను, కాని ఇప్పుడు అడిగే సందేహం ఏమిటంటే, అమ్మా వేదాహ నష్టాహ మమాచక్ష్వ భద్రే తన్నాశకారణం తతఃపృష్టామయా దేవీ సా కుమారీ కథం మమ. అమ్మా నేనెంతో కష్టపడి ఎన్నెన్నో జన్మలెత్తి సాధన చేసి గురువుల్ని ఆరాధించి ఈ నారద జన్మ ఎత్తి ఈ వేదాలు పురాణాలు ఉపనిషత్తులు నారాయణ మంత్రం జ్ఞానం పొందాను. నారదుడు ఒక్క జన్మలో వచ్చినవాడు కదా, గుర్తుపెట్టుకోండి. యుగ యుగాల తపస్సుతో ఆయన ఇప్పటికి నారదుడు అయ్యాడు. నారదుడు మనం ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు దాసీపుత్రుడు, తర్వాత జన్మలో నారదుడు అయ్యాడని. ఈ దాసీపుత్రుడికి ముందు ఉపబర్హణుడు అని ఒక గంధర్వుడు. ఆ విషయం మనకి మళ్ళీ భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో వస్తుంది. అక్కడ గంధర్వుడిగా ఉన్నప్పుడు బ్రహ్మగారి సభలో ఈయన బ్యాండ్ మేళం వాయించేవాట. అప్పుడు నారదుడు ఉన్నాడు కౌరు పెడితే, ఈ బ్రహ్మగారి కౌరు పెడితే బ్యాండ్ మేళానికి ఆ పెళ్ళేదేమిటి అని భోగం వాళ్ళు కొంపలకు పోయాట. అదిగో ఆ పాపం వల్ల దాసీపుత్రుడయ్యాడు. దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు భాగవతం విన్నాడు, నారదుడయ్యాడు. ఇలా చాలా జన్మలెత్తాడు ఆయన కూడా. మనకి తెలియదు, ఆయనకి తెలుసు, అంతే తేడా. ఎన్ని జన్మలెత్తితే ఒక వ్యక్తి గొప్పవాడు అవుతున్నాడండి. ఇవాళ ఒక వ్యక్తికి డబ్బు వచ్చిందంటే, లేక ఒక వ్యక్తి జ్ఞానం పొందాడంటే, ఒక వ్యక్తి అధ్యాత్మ కార్యాలు వెంటబడ్డాడంటే, వాటన్నిటికీ వెనకాతల జన్మజన్మల సుకృత ఉంది. ఇవాళ మాంసం కొట్టు పెట్టుకుని పటకా పటకా కొట్టి అమ్ముతున్నాడంటే, దాని వెనకత కూడా వాడి పూర్వజన్మ కర్మలు ఉన్నాయి. చేసిన ప్రతి పాపాలు పుణ్యాలు జన్మలు 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 నడుపుతూ ఉంటాయి. అలాగే ఇతనికి కూడా ఎన్నో జన్మలు ఉన్నాయి. ఆ జన్మల పుణ్యం వల్ల ఇవాడ నారదుడయ్యాడు, జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానం అంతా పోయింది చూపులతో, కారణమేమిటి అనగానే అప్పుడు ఆ కన్య చెప్పింది, ఏమిటో నీకు తెలియదా, అయితే చెబుతున్నా విను, నువ్వు నన్ను ఎవరు అని అడగడం వల్లే నీ జ్ఞానం పోయింది. మాతాహం సర్వవేదానాం సావిత్రీ నామ నామతః మాం న జానాసి యేన త్వం తతో వేదాహృతాస్తవ. నాయన, నేను వేదమాతని, ఈ సమస్త సృష్టికి మూల కారణం అమ్మవారు, అమ్మవారి నుంచి అందరూ వస్తున్నారు, అది చాలాసార్లు ఈ లోకానికి తెలిసిన సత్యమే అయినా మళ్ళీ చెబుతున్నా, నేను వేదమాతని, నాలో చాలా రూపాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ కుమారి రూపంలో ఉన్న నేను సావిత్రి అని పిలువబడతా, ఉదయం పూట సావిత్రి, మధ్యాహ్నం పూట గాయత్రి, సాయంత్రం పూట సంధ్య అని మూడు దేవతలుగా ఉంటాను, సావిత్రి, గాయత్రి, సరస్వతి, వరసగా ఆ సాయంత్రం సరస్వతినే సంధ్యాదేవి అని కూడా అంటారు. ఉదయం పూట కుమారి చిన్నపిల్ల రూపంలో ఉంటాను, మధ్యాహ్న సమయంలో నవయౌవనంతో ఉంటా, సాయంత్రం వేళ కొంచెం 50 ఏళ్ల వయస్సులో ఉన్నట్టు కనపడతా, అర్ధరాత్రి వేళ వృద్ధ రూపంలో ఉంటాను. ఇలా నేను మళ్ళీ తెల్లారగానే చిన్న పాపన అయిపోతా. అందుకే ప్రాత సంధ్యా సమయంలో మనం చేసే జపం సావిత్రి జపం, మధ్యాహ్నం చేసే జపం గాయత్రి జపం, దానికే బ్రాహ్మీ జపం అని కూడా పేరు, సాయంత్రం చేసే జపం సరస్వతీ జపం. ఈ మూడు జపాలు చేసిన వాళ్ళు విద్యలు పొందుతారు, వేదాలు పొందుతారు, సకల జ్ఞానాన్ని పొందుతారు. నీకింతకాలం జ్ఞానం ఎందుకు వచ్చింది, నీకు వేదాలు ఎలా తెలిసాయి, పురాణాలు ఎలా తెలిసాయి అంటే సావిత్రిని నన్ను నువ్వు గ్రహించావు. అటువంటి వ్యక్తివి పాపరూపంలో ఉంటుంది ఉదయం పూట శ్వేతద్వీపంలో అని లోకానికి చెప్పి కూడా ఈ శ్వేతద్వీపం దగ్గరకు వచ్చి నువ్వెవరివి అని అడిగావు. గాయత్రిని, సావిత్రిని, సరస్వతిని తెలియని వాడికి చదువు పోదా, అంచేత సావిత్రి రూపంలో ఉన్న నన్ను నువ్వెవరివి అని అడిగావు, నన్ను గుర్తించలేకపోయావు, నా మీద నీకు అజ్ఞానం పుట్టింది, ఆ అజ్ఞానం వల్ల నీ వేదజ్ఞానం నశించిపోయింది, అందుకే నీ వేదాలన్నీ నష్టమైపోయాయి అన్నది. లెంపలేసుకున్నాడు. అందుకే మంచి కాంతితో ఎవరైనా కనపడితే, మనకి గౌరవభావం కలిగితే ముందు దండం పెట్టేయాలి, అంతేగాని ఎవరు ఏమిటని అహంకారంతో మాట్లాడకూడదు. ఈయన ముందు నమస్కరించుంటే ఎవరివని అడిగితే పోయేది కాదు, నేనేదో పెద్ద గొప్ప అండి, అది చిన్నపాపే కదా అనుకున్నాడు, అందుకే నేను నిలబడి మరీ అడిగాడు. ఒక్కోసారి కొంపల ముంచేది ఇదే జ్ఞానమునకు నమస్కారం. మామూలుగానే కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యో న సంశయ అంటున్నావు, కాషాయ వస్త్రం కట్టితేనే వాడు దౌర్భాగ్యుడైనా దండం పెట్టేస్తున్నామే, అటువంటిది ఒక కాంతి. నారదుడికి ఆశ్చర్యం కలిగే కాంతితో అమ్మాయి కనపడితే కూడా తొందరపాట్లో నేను నారదుడిని చిన్నపిల్లకి దండం పెట్టడం ఏమిటనుకున్నాడే కానీ గ్రహించలేకపోయాడు. మీరు నేను గ్రహించలేదంటే భూలోకంలో ఉన్నాం కర్మయోగులు, మనం గ్రహించలేదంటే అర్థం ఉంది. నారదుడు గ్రహించలేకపోతే ఇంకెలా మరి, అందుకని ఆవిడ ఆ జ్ఞానం నష్టపరిచిందనమాట. ఆవిడ వెంటనే ఆ నారదుడికి ఆ విషయం చెప్పగానే నారదుడు ఇప్పుడు తప్పు గ్రహించి కాళ్ళ మీద పడిపోయాడు. అమ్మా, ధన్యుండయ్యాను, నా అహంకారం పోయింది, ఇప్పుడు అర్థమైంది నవరాత్రుల్లో చంటి పిల్లల్ని కూడా కుమారి అనే పేరుతో ఎందుకు పూజించి కాళ్ళకి దండం పెడతారు, ఆ రకంగా మేము పండితులం లేక పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అనే అహంకారం పోగొట్టుకోవాలి, ఆ పిల్లల్లో పరమాత్మవైన నిన్ను చూడాలి, మహాశక్తిని చూడాలి, ఆ కన్యా పూజ కంటే గొప్ప పూజ లేదు అని ఇప్పుడు అర్థమయ్యింది, సంతోషం. ఇప్పుడు కొంచెం అనుమానంతో అడుగుతున్నాను, జ్ఞానం ఎలాగో పోయింది, నువ్వు నన్ను చంపేయు, నువ్వు కరుణాస్వరూపిణివి, ఆసక్తితో అడుగుతున్నాను. ఇది విస్మయమే, ఎందుకంటే ఇప్పుడు అజ్ఞానిని గనక క్షమిస్తానంటే ప్రశ్నిస్తానన్నాడు. పర్వాలేదు, అజ్ఞాని విను, ఏమైనా అడగచ్చు అంది ఆవిడ. నీ వక్షస్థలంలో ఒక పురుషుడు, వాడి వక్షస్థలంలో ఇంకో పురుషుడు, వాడి వక్షస్థలంలో ఇంకో పురుషుడు, ముగ్గురు పురుషులు కనపడ్డారు. వీళ్ళు పురుషేనా లేకపోతే పురుషులు కాకుండా ఎవరైనానా? అమ్మా నన్ను క్షమించు తల్లి అన్నాడు. ఎవరు అని అడగగానే ఆవిడ ఇలా గుడ్లు తిప్పి చక్కని కరుణ అనే ఎర్రని కాంతిని అతని మీద ప్రసరింపజేసి, నా దేహంలో మొట్టమొదట నీకు కనిపించాడే వక్షస్థలంలో ఒక పురుషుడు, ఆ పురుషుడు నారాయణుడు, ఆయన ఋగ్వేదము అయ్యాడు, ఋగ్వేద స్వరూపంతో నీకు దర్శనం ఇచ్చాడు. అంటే ఋగ్వేద రూపంతో ఉన్న నారాయణుడు నా వక్షస్థలంలో ఉన్నాడు, ఆ నారాయణుడి వక్షస్థలంలో మరో పురుషుడున్నాడు, ఆయన యజుర్వేద స్వరూపుడైన బ్రహ్మ, ఆ బ్రహ్మవక్షస్థలంలో మూడోవాడు కనబడ్డాడు, ఆయన సామవేద స్వరూపుడైన రుద్రుడు శివుడు. అందులో మొట్టమొదటి వాడు ఉన్నాడే ఆ నారాయణుడు, ఆయన వశ్నిభూతో దహత్యాసు పాపాన్యుచారణాదను, అత్యంత భయంకరమైన పాపాలు తన అగ్నిజ్వాలల వంటి చూపులతో కాల్చేస్తాడు ఆ నారాయణుడు, ఋగ్వేద స్వరూపుడు. ఆ ఋగ్వేదం విన్న ఋగ్వేద స్వరూపుడైన నారాయణునికి నమస్కారం చేసిన ఆ క్షణం వరకు మనం చేసిన మహాపాపాలన్నీ కాలి బూడిదైపోతాయి, సర్వనాశనమైపోతాయి. పాపధ్వంసకుడు నారాయణుడు. ఇంకా ఆయన హృదయంలో నువ్వు చూచిన రెండో వాడు ఆయన కుమారుడు బ్రహ్మ, యజుర్వేద స్వరూపుడు. ఆయనని చూడగానే విద్యలు వస్తాయి, ఒకడు పాపాలు నాశనం చేస్తాడు, రెండోవాడు విద్యలు ఇస్తాడు, ఇంకా మూడోవాడు ఉన్నాడు ఆయన వక్షస్థలంలో కనపడినవాడు, ఆయన సామవేద స్వరూపుడు, రుద్రరూపుడు. ఇతన్ని తలుచుకుంటే సూర్యుడిలాగా ఏకకాలంలో పాపాలు పోగొడతాడు, జ్ఞానము ఇస్తాడు, కంఠం కూడా ఇస్తాడు, వాక్శక్తినిస్తాడు, ఇతడు అన్ని శక్తులు ఇస్తాడు. ఈ ముగ్గురు మహావేదాలు. అందుకే వేదములంటే త్రిమూర్తి స్వరూపాలు. వేదములకి త్రిమూర్తులకి భేదం చెప్పక్కర్లా. వేదమంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం. వేదములు ఆ రూపాల్లో ఉన్నాయి, త్రిమూర్తులే వేదస్వరూపాలు. అందుకే అందులో ఉన్న మంత్రాలన్నీ కొన్ని చోట్ల బ్రహ్మ, కొన్ని చోట్ల విష్ణువు, కొన్ని చోట్ల శివుడు అని చెబుతున్నాం. వేదంలో ఒక భాగమైన మంత్రపుష్పంలో ఏమని చెబుతున్నాం? సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమర్సరాటు. సబ్రహ్మ అతడే బ్రహ్మ, అతడే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు, ఆయనే నాశనరహితుడు, ఆయన పరమాత్మ, ఆయనే సమస్తము అని చెబుతున్నాగా. అంచేత వేదములంటే ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, ఇదేంటండి వేదాలు నాలుగు ఉంటాయి కదా మూడేనండి. ప్రారంభములో వేదములను త్రయీ మూడే ఉన్నాయి. ఆ నాలుగు మూడో వేదం నుంచి ప్రత్యేకంగా మంత్రశాస్త్రానికి సంబంధించిన దాన్ని విడగొట్టేసేట వేదవ్యాసుడు. అందుకే నాలుగో వేదం తర్వాత వచ్చింది. అందువల్ల ప్రారంభంలో మూడే, మూడును నాలుగు చేశాడు ఆయన సులభంగా ఉంటుందని. పుస్తకాన్ని ఇంతలావు పుస్తకం వేయలేకపోతే ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అని ఇట్లా అలా విడగొట్టాడు. అసలు వేదములు అలా విభజించాడు కాబట్టే వేదవ్యాసుడు అన్నారు, అంతకు పూర్వం కాదయ్యండి. ఆ రకంగా మొదట్లో వేదములు మూడు, త్రయీ అన్నారు. అందుకే ఆ త్రయీయే త్రిమూర్త్యాత్మకం. యజ్ఞములు ఇందులోనే ఉన్నాయి, అర్చనలు ఇందులో ఉన్నాయి, అసలు మానవులకి సర్వస్వం ఇందులో ఉన్నాయి, విమానాలు ఇందులో ఉన్నాయి, మంత్రశాస్త్రాలు ఉన్నాయి, యంత్రముల తయారీ ఉంది, భూగర్భంలో ఉన్న తైలముల విషయం ఇందులోనే ఉంది. భూగర్భంలో ఉన్న తైలాలు అంటే ఏంటి? పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి వేదాల్లో ఉంది. భూమిలో తైలం ఉన్నది, ఆ తైలం శుద్ధి చేస్తే దాంతో యంత్రాలు నడుస్తాయి, కానీ అవి తీస్తే లోకానికి నష్టం వస్తుంది, కాలుష్యం పెరుగుతుంది, మనుషులన్నీ క్రమంగా ఆ తైలంతో ఒకళ్ళొకళ్ళు కొట్టుకు తెస్తారు, దానికోసం యుద్ధాలు జరుగుతాయని చెప్పారు పురాణాల్లో. ఆశ్చర్యం. ఇప్పుడు చూస్తున్నాంగా మనం ఈ మొత్తం కారుల్లో వచ్చే పొల్యూషన్తో ముక్కులు పూడుగుపోయి ఎవరిని చూసినా రోగమే, నాకు రోగమే, మీకు రోగమే, రొంప రోగం, నడుము నొప్పి, ఇంకోటి నొప్పి, ఈ రోగాలన్నీ ఆ తైలం వల్ల వచ్చేయట, కాలుష్యం వల్ల. ఇవి లేకుండా హాయిగా నడిచి పెడుతూ సుఖంగా ఉండండిరా, బతికొండండిరా అని చెప్పాడు ఆయన. రథాలు గుర్రాల వల్ల పొల్యూషన్ ఉండదు. ఎడ్ల బళ్ళ మీద ఎడితే పేడ ఇస్తే ఆ పేడ ఎంత లాభం అండి, వీధంతా చక్కను కళ్ళాపు కింద ఉండేది పూర్వం. ఇప్పుడు పేడ బదులుగా ఈ పేడ తయారైంది ఈ పొల్యూషన్. ఇవి వేగంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ వేగం వల్ల వచ్చే నష్టం మనకేం తెలుసు? పూర్వం వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా ఊళ్ళో హాయిగా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు వచ్చిన ప్రగతి వల్ల నాశనం తప్ప సుఖం ఉందనిపిస్తుంది, భ్రమ. అనారోగ్యంతో ఎవడు సుఖంగా ఉండట్లా. ఈ టెక్నాలజీ వల్ల చివరికి వచ్చే లాభం లేదు. చూస్తున్నాంగా మనం బొంబాయి బాంబులను బిన్ లాడన్ లే తయారవుతారు, చివరికి బాంబులు వేసుకు చచ్చిపోతారు. ఎప్పుడు ఒక్కసారి అణుశక్తులు పేలిపోతాయి, మొత్తం భూమిని ధ్వంసం చేసుకుంటాం, ఒక్కడ మిగలడిక. భవిష్య పురాణం చెప్పనే చెప్పింది ఏనాడు. రాబోయే పాతికేళ్లలో టింగిటింగే ఈ భూమి మీద నలుగురికి ఒక్కడే మిగులుతాడు, ముగ్గురు వెళ్ళిపోతారు, సింగిల్ పర్సన్స్ మిగులుతారు. ఒక భారతదేశం కొంచెం ఎక్కువ జనాభా మిగులుతుంది, మిగతా వాళ్ళంతా వెళ్తే ఇంకప్పుడు వాటర్ లిస్టులో ఎవడుంటాడో చెప్పలేము. మీరు గ్యారంటీ, ఎందుకంటే అంబికా కృష్ణ గారు వాటర్లు ఎప్పుడు కూడా పోరు, పురాణం వింటుంటే ఎక్కడికి పోతారు? శ్రద్ధాశక్తులతో పురాణం వినేవాడని మాత్రం భగవంతుడు తీసుకెళ్ళాడు. తక్కిన వాటర్లు లిస్టుకి అల్లంత అయిపోతాడు పాపం. బ్రాహ్మణోత్తమ నారద, నీకు దీనిని అంతటిని సంగ్రహంగా చెప్పాను. నువ్విప్పుడు పశ్చాత్తాపంతో నమస్కరించావు గనుక ఇప్పుడు నీకు తిరిగి పోయిన వేదం ఇస్తున్నాను. ఎవడు సావిత్రి జపం చేస్తాడో, సావిత్రిని తెలుసుకున్న తర్వాత నమస్కరిస్తాడో, అమ్మవారికి భక్తితో లెంపలు వేసుకుని కాళ్ళ దగ్గర సాష్టాంగపడతాడో, వాడికి పోయిన జ్ఞానం తిరిగి వస్తుంది. తీవ్రమైన కష్టాలుంటే పోతాయి. ఎందుకనంటే అమ్మవారి ఉపాసకుడు అమ్మే, అమ్మకి వాడికి తేడాల, అమ్మకి వాడికి తేడా ఉందనుకుంటే వాడికి నాశనం అన్నారు. మీకు గుర్తుంటుందో లేదో మీరు, అందుకే చాలామంది ఇప్పటికి కూడా దసరాలు వచ్చినప్పుడు గురువుగారు మిమ్మల్ని చూస్తే అమ్మను చూసినట్టుంది అంటారు. అంటే వాడికి అనుభూతి కలుగుతోంది. అమ్మకి ఉపాసకుడికి తేడా ఉండదు. ఆరాధ్య దేవత, ఆరాధించేటటువంటి ఉపాసకుడు సమానం అన్నమాట. అందుకని అందువల్ల వెంటనే వాడేం చేసింది, నీకు సమస్త జ్ఞానం, వేదాలు, శాస్త్రాలు ఇదిగో ఇచ్చేస్తున్నాను అని. ఎలా ఇస్తున్నాను? ఇప్పుడు నేను చెరువు దగ్గర కనబడ్డా, నిన్న చెప్పుకున్నాక ఆవిడ చెరువు దగ్గర ఉందని, మంచి తామర పువ్వుల కొలనని. ఆ కొలను మామూలు కొలను కాదయ్యో, అది సామాన్య పద్మాకరమా? కాదు కాదు, వేద పద్మాకరం. ఆ చెరువు వేద సారాంశం, అది వేద మంత్రములే ఆ నీళ్లు. అందులో స్నానం చెయ్యి. ఏతస్మిన్ వేద సరసి స్నానం కురు మహావ్రత, కృత స్నానే అన్యజన్మీయం ఏన స్మరసి ఉత్తమ. ఓ ఉత్తమ వ్రతాచరణ సంశీల నారద మహర్షి, ఈ వేద సరస్సులో స్నానం చెయ్యి. నీకు పోయిన వేదజ్ఞానంతో పాటుగా నీ పూర్వజన్మలన్నీ గుర్తుకొస్తాయి. ఏ ఏ జన్మలెత్తావో, ఏ ఏ జన్మలలో ఏ ఏం చేసావో, పుణ్యాలు చేసావో, పాపాలు చేసావో, నీ ఫ్లాష్ బ్యాక్లన్నీ గుర్తుకొస్తాయి అని చెప్పి టేం అని మాయమైపోయింది. మనకి సినిమాలు చూసారా, వెనకాతలో మ్యూజిక్ కొడతాడు, టింగ్ అంటాడు, అంతే, అక్కడ మాయమైపోతారు. అలా అమ్మవారు మాయమైపోయింది. ఆహాహాహా, జగన్మాత కన్ను మూసి తెరిచేలోపు మాయమైపోయావు, ఇలా వస్తావు అలా మాయమవుతావు, ఇక్కడ ఉంటావు అక్కడ లేవనేది లేదు, అంతటా నిండి ఉంటావు అనుకున్నాడు ఆయన నారదుడు. వెంటనే అందులో స్నానం చేశాడు. స్నానం చెయ్యగానే సమస్త జన్మలు, పాత జన్మలన్నీ గుర్తొచ్చాయి. ఎన్ని వేల జన్మలు ఎత్తాడో, ఏ జన్మల్లో ఒక జన్మలో బోయేవాడు, ఒక జన్మలోనేమో విప్రుడు, ఒక జన్మలో ఇంకోటి ఓ జన్మలో దాసీపుత్రుడు, ఒక జన్మలో గంధర్వుడు, ఒక్కో జన్మలో తిండి తిన్నాడు, ఒక్కో జన్మలో తిండి లేదు, ఓ జన్మలో పేదవాడు, ఒక్కో జన్మలో ఐశ్వర్యవంతుడు, ఓ జన్మలో రాజుగారు, ఓ జన్మలో బూజుగారు, ఇలా పుట్టుకొచ్చాడు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అలా స్నానం చేసి ఇలా వచ్చాను నువ్వు నన్ను అడిగా. ఆశ్చర్యపోయాడు ప్రియవ్రతుడు. మహర్షి, ఆశ్చర్యకరమైన మాట చెప్పావు. ఇక మీదట ఎవరైనా చిన్నపిల్లలు దొరికితే వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాను. ఇక మీదట అంటే మళ్ళీ అలా కనిపించిన వాళ్ళందరి కాళ్ళు చేసుకోవాలి కదా, వెళ్ళేరు పొరగడం. అంటే ఆ తేజస్సుని చూసి కనిపెట్టాలి. సరే, ఇంతకీ నీవు ఇంత పూర్వం పొందిన జన్మలలో నీకు నచ్చినవి మాకు ఉపయోగపడే జన్మ ఏదన్నా ఉందా అని అడిగాడు. మంచి ప్రశ్న అడిగావయ్యో, ఇది కూడా సాధనకి పనికొచ్చేదే. స్నాతస్య మమ రాజేంద్ర తస్మిన్ వేద సరస్యత సావిత్ర్యాశ్చ వచశ్రుత్వా తస్మిన్ జన్మ సహస్రకం స్మరణం తక్షణాజ్జాతం శృణు జన్మాంతరం మమ. ఓ ప్రియవ్రత మహారాజా, నేను ఆ వేద సరస్సులో స్నానం చేశాక అమ్మ సావిత్రీదేవి మాటలు విన్న తర్వాత 1000 జన్మలు పాత జన్మలు నాకు గుర్తొచ్చాయి. అంటే 1000 జన్మలలో ఏమేం జరిగిందో అవన్నీ టక టక గుర్తుకొచ్చాయి. ఆ 1000 జన్మల్లో ఒక కృతయుగంలో, ఈ కృతయుగం కాకుండా మరొక కృతయుగంలో ఒక గొప్ప జన్మెత్తా. ఆ కథ చెబుతా విను. అవంతిపురంలో పుట్టాను నేను అప్పుడు. అవంతి అంటే ఇప్పుడు ఉజ్జయిని అంటున్నాం కదా మనం, అదే అవంతిపురం అంటే ఉజ్జయిని అనమాట. మధ్యప్రదేశ్లో ఉందే అది. విక్రమార్కుడు పరిపాలించిన ఉజ్జయిని, మహాకాళేశ్వర లింగం ఉన్నది, అద్భుతమైన క్షేత్రం అది. అదిగో అవంతిపురంలో నేను ఒక మంచి పండితుడిగా, ఒక విప్రశ్రేష్ఠుడిగా పుట్టా. అప్పుడు సారస్వత అని నాకు పేరు, నన్ను సారస్వతుడు అని పిలిచారు. సరస్వతి ఎవడి దగ్గర ఉంటే వాడు సారస్వతుడు. అసలు సారస్వత అంటే అది అర్థం అన్నమాట. నా పేరు సారస్వతుడు. ఆ జన్మలో పూర్వం వేద వేదాంగ పారగ, వేదాలు చదివాను. వేదాంగములు అంటే శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఈ 6 వేద అంగములు అంటారు. ఇవన్నీ చదువుకున్నాను ఆ జన్మలో. ఒకటుంటే ఒకటి రాదు, ఒకటిది అన్నీ వచ్చేనాడు. అప్పుడు నాకు మంచి ఐశ్వర్యం ఉంది. అమ్మ ఏం సంపద నాకు, బహుధాన్యశ్చ పార్థివ. ఓ రాజా, నాకు పొలాలు, ఆ పొలాల వల్ల మా ఇళ్ళంతా ధాన్యంతో సమృద్ధి. మాకున్న ధాన్యం గాజులు అన్నీ ఇన్నీ కాదు. ఇంకా బహుభృత్య పరివారహ, డబ్బుంది కాబట్టి ఆ జన్మలో సేవకులు, ఎక్కడికి వెళ్ళినా కనీసం 1000 మంది సేవకులు నాతో వచ్చేవారు. బుద్ధి, జ్ఞానం, సంపద, పరివారం, బలం అన్నీ ఉన్న బ్రాహ్మణ ఆ జన్మలోనే. ఇలా కొంతకాలం హాయిగా గడిచింది. ఒకరోజు నాకు ఒక అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చింది? డబ్బుంది, ధనంతో పాటు పొలాలు ఉన్నాయి, ధాన్యానికి లోటు లేదు, పరివారానికి లోటు లేదు, గొప్ప యోగం ఉంది, సుఖం దుఃఖం మాత్రం కలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సుఖ దుఃఖాలతో ఇలా గడిపి చివరికి ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు కదా. చచ్చిన తర్వాత ఈ డబ్బు ఏమైపోతుంది, నా పొలాలు ఏమైపోతాయి, ఆ తర్వాత మళ్ళీ జన్మ ఎత్తాలి కదా, అప్పుడు ఆ జన్మలో నా బతికేమవుతుంది, ఆ జన్మలో నేను మళ్ళీ ఇటువంటి జన్మే వస్తుందో లేదో. ఒక్కోసారి కర్మయోగం ఎలా ఉంటుందంటే, మంచి కోటీశ్వరుడు చచ్చిపోయి ఆ ఇంట్లోనే కుక్కై పుట్టచ్చు, ఆ ఇంట్లోనే దరిద్రుడై పరివారం పేదవాడై సేవకుడిగా పుట్టచ్చు. చెప్పలేము. 1000 కోట్లకు అధిపతి అయిన ఒకనొక వర్తకుడు ఆ జన్మలో చచ్చిపోయాక చిన్న పాపం వల్ల ఆ ఇంట్లోనే ఇల్లు తుడిచే దరిద్రుడై పుట్టాట. చివరి క్షణాల్లో ఇంటి నా కొంపలోనే నేను ఇల్లు దుడుచుకునేవాడిని అయ్యానని గుర్తొచ్చింది. ఏం చేస్తాడు, నేను ఈ యజమాని పూర్వం ఇల్లు నేనే కట్టించాను, ఈ వ్యాపారం నాదని చెప్తే ఇంట్లో వాడు ఎవడు నమ్మడం వచ్చి డెప్ మీద కొట్టి వాడి చేత పని చేయించారట. అంచేత గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో అయినా పని మనిషిగా చేస్తున్నామంటే ఆ ఇంట్లో భ్రమ. డబ్బులు రూపాయి పురాణం వినేసి దానం చేయకుండా పోయాడు వాడు. ఆ పాపం వల్ల మళ్ళీ ఆ జన్మలో టింగోయ్ టింగోయ్ అని చీపురు కట్టుతూ తోడవడం. అలాగ నా బతుకు ఏమైపోతుందని అనిపించింది. అలా అనిపించగానే ఇంకా వైరాగ్యం కలిగింది. వెంటనే ఆస్తిని కొడుకులకు అప్పగించేశాడు. తపస్సు చెయ్యాలనుకున్నాడు. సారస్వతమనే సరస్సు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ సరస్సే శ్వేతద్వీపం దగ్గరున్న సరస్సు. ఇదివరకు సావిత్రీదేవిని చూశాడని చెప్పాం కదా, ఆ సరస్సు దగ్గరికే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి భక్తితో శ్రద్ధతో ఆ కేశవుణ్ణి అర్చించడం మొదలుపెట్టాడు. కేశవుడికి నామాలు కొన్ని ఉన్నాయి. మనం నిన్న చెప్పుకున్నాం, నడుముని నారాయణుడు కేశవుడు రక్షించుగాక అంటూను అది ఆ స్తోత్రాలు చేస్తూ అర్చించాడు. శ్రాద్ధములు పెట్టి పితృదేవతలు పూజించాడు. ఎన్ని నియమములున్నా నిష్టలున్నా శ్రాద్ధం మాత్రం విడిచిపెట్టకూడదు. శ్రద్ధయా కురితే ఇదం శ్రాద్ధం అని శ్రద్ధతో చేసేది కనుక శ్రాద్ధం అన్నారు. పితృదేవతలకి శ్రాద్ధం పెట్టని వాడికి మాత్రం ఎట్టి పరిస్థితులలో కార్యసిద్ధి ఉండదు. అందువల్ల శ్రాద్ధము పెట్టాడు. యజ్ఞకర్మలతో ఇతర జీవుల్ని అర్చించాడు. ఆ తర్వాత తపస్సు చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు ఆయన. పుష్కరము అని సారస్వతమని రెండు పేర్లు ఉన్న ఒకనొక క్షేత్రానికి వెళ్ళాడు. ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళి, ఇదో పుష్కర క్షేత్రం అంటే ఇప్పుడు రాజస్థాన్లో ఉందని చెప్పుకుంటున్నాం కదా మనం, అది అక్కడికి వెళ్ళాడనమాట. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు జపానికి. అక్కడ పురాణ పురుషోత్తముడు, పరమమంగళ స్వరూపుడు, సర్వలోక వ్యాపి. ఇది వరాహ పురాణం కనుక ప్రధానంగా విష్ణువుని వర్ణిస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, విష్ణు సంబంధమైన కథలు ఎక్కువ ఉంటాయి. ఏ పురాణంలో ప్రధాన దేవత ఉంటాడో ఆ పురాణానికి ఆ పేరు పెట్టారు. వరాహం అంటే మరి విష్ణుమూర్తి అవతారం కదా, ఆయన భూమికి చెబుతున్నాడు గనక విష్ణు అవతారాలకు సంబంధించిన కథలు చెబుతారు. ఈ విష్ణు అవతారంలో ఉన్న కథలు పూర్తిగా భక్తి శ్రద్ధలతో వినాలన్నమాట. శివపురాణం అంటే శివుడి గురించి చెప్పడం అని విష్ణు పురాణం గురించి చెప్పడం కదా, మరి పురాణం అంటేనే ఏమది. అయినా సర్వాంతర్యామిని అయిన అమ్మ గురించి మాత్రం చెప్పకుండా ఏ కథ ఉండదు. అక్కడ ఈయన విష్ణువును ఆరాధించాడు. నారాయణ జపం చేశాట. బ్రహ్మపారమయం రాజం జపతా పరమం స్తవం తతో మే భగవాన్ స్తుష్టక ప్రత్యక్షత్వం జగామగా. నేను పరబ్రహ్మమే విష్ణువు, విష్ణువే పరబ్రహ్మం. గుణరూపకర్మాతీతుడై సర్వాంతర్యామి అయి సమస్త లోకములు వ్యాపించి ఉండే పరబ్రహ్మమే శ్రీమన్నారాయణుడనే భక్తిభావంతో ఆ భగవంతుణ్ణి వాసుదేవుణ్ణి అనంతుణ్ణి జపం చేయగా చేయగా సంతోషం పొందాడు ఆ వాసుదేవుడు. నాకు ప్రత్యక్షమయ్యాడు, నన్ను దీవించాడు. అనగానే ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు అడిగాడు, స్వామి దేవర్షి నువ్వు పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువుని ధ్యానం చేశానంటున్నావు, ఆ ధ్యానం ఏమిటి, అప్పుడు ఆయన నీకు ఎలా కనపడ్డాడు, ఆ విషయం చెప్పు నాకు. నువ్వు చేసిన ధ్యానం వింటే నాకు ఆనందం. ఒక్కొక్కటి ధ్యానంలో ఒక్కొక్క శక్తి ఉంటుందనగా అయితే చెబుతున్నా విను. నేను ఇలా ఈ శ్లోకములతో ధ్యానం చేశాను, అవి వేద శ్లోకములు. పరం పరాణామృతం పురాణం పారం పరం విష్ణుమనంత వీర్యం నమామి నిత్యం పురుషం పురాణం పరాయణం పారగతం పరాణం. ఉత్తములు కల్లా ఉత్తముడు, ఇంతకంటే ఉత్తముడు లేనని పిలువబడే పరమాత్మ వాసుదేవుడు నన్ను అనుగ్రహించుగాక. ఆయన అమృతత్వం కలవాడు. మృతత్వము అంటే చావు. శరీరములో మార్పు వస్తే మృతత్వం, శరీరంలో మార్పు రాకపోతే అమృతత్వం. మానవుడికి భూమి మీద ఉన్నంతకాలం శరీరంలో మార్పు వస్తుంది, అంటే పుట్టడం, క్రమంగా పెరగడం వల్ల యౌవనం, వార్ధక్యం, శిథిలావస్థ, తర్వాత శవతత్వం. ఆ శవం కాలిపోవడమో భూమిలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇవి మార్పులు. ఈ మార్పులు లేకపోతే దాన్ని అమృతత్వము అన్నారు. అలాంటి అమృత స్వరూపుడు పరమాత్మ. అది చిన్మయ శరీరం, ఇది మృణ్మయ శరీరం. అటువంటి చిన్మయుడికి నమస్కారం. ఆయన పురాణ పురుషుడు, అత్యంత ప్రాచీనుడు. ఆ ప్రాచీనత్వం ఎంతకాలమో తెలియదు, కానీ ఎప్పుడూ ఒక రకంగానే ఉంటాడు ఆయన. చిట్ట చివరి వాడు అంటే ఇంకా పైన ఇంకొకటి లేదు అటువంటి వాడు. ఆ శక్తి అనంతము, ఇంత అని చెప్పలేము, అంతం లేదు దానికి. ఆయన అజహ, పుట్టుక లేనివాడు, నిత్యం ఉంటాడు. అటువంటి పురాణ పురుషుణ్ణి, అన్నిటికీ దిక్కైన వాణ్ణి, దైవ భావన అంటే ఏమిటో లోకానికి తెలియజెప్పిన వాణ్ణి, అటువంటి పరమాత్ముణ్ణి విష్ణువుని గురించి ధ్యానం చేస్తున్నాను. ఆయన పురాతనుడు, గంభీరుడు, సాటి లేనివాడు, అందరికీ దిక్కు, పరాత్పరుడైన అంటే ఇంకా అంతకంటే పరం మరొకట్లేదు, పరము కంటే పరం అనమాట, ఉత్తమం కంటే ఉత్తమం. అప్పుడు ఉత్తమోత్తమం అండల్లా. అలాగే పరాత్పరుడు అంటే ఆయన పైన మరొక అధిపతి లేడు. అటువంటి వాడికి నమస్కారం. అన్నిటికీ మూలం ఆయన. దేవతలకి అభయమిచ్చి వాళ్ళ ఉపాసనకి లక్ష్యమవుతున్నాడు పరదైవం. అటువంటి నారాయణుణ్ణి నేను విశుద్ధి భావంతో పరిపాలిస్తున్నాను, పూజిస్తున్నాను. ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా శూన్యం, అప్పుడు ఈ సృష్టిలో మరేం లేవు. అదిగో అప్పుడు లోకాలను సృష్టించాడు. అందుకే ఆయన నారాయణుడయ్యాడు. ఆ మంగళస్వరూపుడికి ధ్యానం. సత్యం, జ్ఞానం, అనంతం అనే మూడు తత్వాలు ఉంటాయట భగవంతుడిలో. ఒకటి సత్యం, రెండు జ్ఞానం, మూడవది అనంతం. ఆయన ఉండి తీరతాడు, ఆయన ఉన్నాడు, ఆయనే ఏం చెబితే అది నిజం, అది సత్యం. అంటే లేడు అనడానికి లేదు, ఆయన సత్యమే. ఆయనని తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఓహో, ఆయన తప్ప ఈ సృష్టిలో మరొకటి లేదు అనే సత్యం తెలిస్తే దాన్ని జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం ఎంత ఉందో, ఏం తెలుస్తుంది మనకి? మాగర్ గారు అంటే ఏదో 5 అడుగులు ఉన్నాడు, లేదా 5.5 అడుగులు ఉన్నాడు అని చెప్పాం. ఇంకో అప్పారావు గారు అంటే 4 అడుగులు ఉన్నాడు అన్నాం, ఫలానా వాడు 3 అడుగులు ఉన్నాడు అన్నాం. కానీ ఆయన ఎన్ని అడుగులు ఉన్నాడు, ఎంత పొడుగున్నాడు, ఎంత వ్యాపించాడు ఎవడికి తెలియదు. ఆ కైవారం లెక్కట్లేం. అందుకే సర్వాంతర్యామి, ఆయన అనంతుడు. అందుకని ఈ మూడు తత్వాలు ఆయనలో ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనే 4 యుగాలు ఆయనే. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవి ఆయన కళ్ళు. ఇంతవాడు ఇంతవాడని చెప్పడానికి వీలు కానివాడు. అటువంటి ఆ నారాయణ దేవునికి నమస్కారం చేస్తున్నాను. ఇంకా ఆయన ఏ ఏ యుగాలలో ఏ ఏ రంగుల్లో ఉంటాడో చెబుతాడు. కృతే సితం రక్తతను తథాచ త్రేతాయుగే పేతతను పురాణో తథాహరిం ద్వాపరత కలౌచ కృష్ణే కృతాత్మానం అథో నమామి. స్వామి, కృతయుగంలో తెల్లగా ఉంటావట నువ్వు, త్రేతాయుగంలో ఎర్రని రంగు అరుణవర్ణంతో ఉంటావట, ద్వాపర యుగంలో ఈ పసుపు రంగులో నల్లని రంగులో ఉంటావట, కలియుగంలో పీతవర్ణంలో ఉంటావట. ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగులో ఉంటాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కృతయుగంలో తెల్లగా ఉంటాడు, త్రేతాయుగంలో ఎర్రగా ఉంటాడు, ద్వాపరయుగంలో కృష్ణుడిగా నల్లగా ఉంటాడు, రాబోయే కలియుగంలో, ఇంకా కలియుగం ఇప్పుడు వచ్చినా పుట్టబోతున్నాడు ఇంకా పొట్ల, అప్పుడు పసుపు పచ్చ రంగులో పుడతాడు. చక్కగా అరటిపండు ఎలా అయితే పసుపు రంగులో ఉంటుందో, బంగారం ఏ రంగులో ఉంటుందో, చామంతి పువ్వులు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో పీతవర్ణంలో పుడతాడు. మనకి కలియుగంలో కల్కి అనే అవతారం ఎత్తినప్పుడు పరమాత్మ ఎలా ఉంటాడో చెప్పారు. పీతవర్ణ మొట్టమొదట ఆయన రంగు ఏమిటి? పీతం, పసుపు రంగులో ఉంటాడు, ఎల్లో కలర్. అంటే కల్కి అవతారము అని ఎవరైనా చెప్పామంటే ముందు కల్కికి శకాదిగా చూడాలి మనం. అప్పుడు ఆయన మనకు ఎలా కనపడాలి? పసుపు రంగులో కనపడాలి. దేని మీద కూర్చుంటాడు ఆయన? గుర్రం మీద కూర్చుని వస్తాడు, గుర్ర ప్రవృతవుతాడు. మంచి నల్లగా జుట్టు వెళ్ళబడతాడు, ఇంత జుట్టు. కల్కి అవతారంలో బట్టతలు ఉండదు, బాగా జుట్టులా ఉంటుంది అన్నమాట. శుభ్రంగా అందంగా 25-30 ఏళ్ల వయస్సులో ఉంటాడు. పెద్ద కత్తి వరలో ధూమకేతు రివ కరవాలం, అది తోకచుక్కలో ఉంటుంది ఆ కత్తి. తర్వాత తెల్లని వస్త్రం మెళ్ళో కండువ వేసుకున్నట్టు వేసుకుంటాడట. వేసుకుని ఆయన మిలేచ్చులను చంపడానికి వెడతాడు. తురకాళ్ళందరినీ పరక 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 నరికి పారేస్తాడు. పొట్లకాయలు మన వాళ్ళు కూరగాయలు వండడానికి తరిగేయరు. దొండకాయలు వాటిని టేబుల్ మీద పెట్టి హోటల్స్లో చూసారు, టప్ప 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 అలా నరుక్కుంటూ పోతాను. అలా ఉంటాడు అన్నమాట, అలా నరికేస్తాట. మ్లేచ్ఛాందారయతే చతాకృతి కృతే దేవాయ తుభ్యం నమగా. ఈ మ్లేచ్ఛులను చంపడం కోసం 100 రూపాయలతో ఒకేసారి దర్శనమిచ్చి కత్తితో నరిక అవతల పారేస్తాడు. అలాంటి దేహకాంతులతో కనిపించే ఆ శ్రీహరికి నమస్కారం. ఆ మహానుభావుడు తన శరీరము నుండి సమస్త జాతుల్ని సృష్టించాడు, వాళ్ళందరినీ మళ్ళీ తనలోకి తీసుకెడతాడు. అందుకే అజ్ఞానంతో ఇప్పుడు నా చెయ్యి గొప్ప, నా కాళ్ళు గొప్పవి కావు, లేక నా కాళ్ళు గొప్పవి నా తలకాయ గొప్పది కాదు, లేక నా తలకాయ గొప్ప నా నడుము గొప్ప కాదు, నా తొడలు గొప్ప కావు నా వేళ్ళు గొప్ప కావు అని ఎవడని అంటే బుర్ర తక్కువాడు తప్ప. మన శరీరం ఇది, నా శరీరంలో పరమానంది శిష్యులాగా రే నా కాలు రోజు దాని జోలికి వచ్చేవాడు నరికేస్తాను అంటాడా అనుకోండి. ఒకసారి చూద్దాం, మీరు కుడికాలైనా ఎడంకాలైనా మందే, కర్రబెట్టి బాదుకోలేము. చేతులు మనవి, మన తలకాయ మంది, మన బుర్ర మంది, మన నడుము మనవి, మన అవయవాలు మనవి. అంటే పద్మాకర్ గారు అంటూ తలకాయ మాత్రమే మాకు కావాలని తలకాయ కోసేసి పక్కనట్టి మిగతా శరీరం తీసేస్తే నేనేం చేయలేను. ఆయన తలకాయ కావాలని కాళ్ళు పీకేస్తే కాళ్ళు లేకపోతే ఏం చేయలేడు, చేతులు తీయకూడదు, అన్నీ ఉంటేనే శరీరం. అలాగే ఈ మొత్తం ఈ అన్ని జాతుల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటేనే కొట్టుకోకుండా కలిసి ఉండాలి, అప్పుడు శరీరం. అంటే ఈ చేత్తోటి ఈ లెంప మీద, ఈ చేత్తోటి ఈ లెంప మీద కొట్టుకుని ఏ లెంపల్లారా అని లెంప మీద మనం బాదుకుంటున్నావా? మన చేతులతో మన లెంపలు కొట్టుకోట్లా అంటే ఊరికే నామకే వస్తే దొంగ లెంపలు వేసుకోవడం వేరు, గుళ్ళోకి వెళ్ళగా ఇళ్ళ ఇళ్ళ అనుకోవడమే, అది ఊరికే మన చెంపల మీద బాదుకోట్లా మనం అలా అలా సుకుమారంగా కొట్టుకుంటాం. లాగి పటాపటాను కొట్టుకోండి చూద్దాం. పిల్లలు చదవకపోతే గోప మీద కొడతామా? మన గోప మీద కొట్టుకోమంటే మాత్రం అని ఇలా మెల్లిగా కొట్టుకుంటాం అంతే కదా మన శరీరం. ఎందుకంటే ఇవన్నీ కలిస్తే ఆయన కాబట్టి ఇప్పుడు కనిపించేటటువంటి పురాణం చెప్పే పద్మాకర్ గారు ఆయన, పురాణం చెప్పించే అంబిక వాళ్ళు ఆయన, పురాణం వినే మీరు ఆయనే, ఇక్కడ దోమలు కొట్టకుండా మందు వెలిగించిన వాళ్ళు ఆయన, మన మైకు పెడుతూ శ్రద్ధాశక్తులతో పొద్దున్న సాయంకాలం దాకా పురాణం కోసం పరిగెత్తుకొచ్చే శ్రీనివాసు ఆయనే, అన్ని ఆయనే. మధ్య మధ్యలో మీరు పటక్కను కొట్టుకు చంపుకుంటున్న దోమలు ఆయనే, ఈ దోమలు చంపుతున్నాయ వాళ్ళు ఆయనే. అంటే మొత్తం ఇక్కడ బే ఆయన కానిది అంటూ లేదు, అలా ఉందంటే భ్రమ. ఆయన ఈ సమస్త శరీరం, అటువంటి ఆ పరమాత్ముడికి నమస్కారం. ఆయన్ని ఎలా తెలుసుకుంటాం? కనపడ్డ కదా, దూరంగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు, కనపడడు కనపడతాడు. వేద ప్రమాణాలతో మాత్రమే, వేదముల ద్వారా పురాణముల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అనుభూతి ద్వారా మానవులలో కనపడతాడు. అనుభూతి ఉంటే మన అందరిలో కనపడతాటండి ఒక్కొక్కసారి. అందుకే అలా చూస్తూ ఉంటే ఒక్కొక్క ఎత్తులో దేవుడు కనపడతాడు మనకి. విగ్రహంలో కూడా పరమాత్ముడు దర్శనమిస్తాడు. అలా దర్శనమిస్తే వాడు ధన్యుడే, అలా దర్శనం అవ్వకపోతే ధన్యుడు కాదు. అది చాలా సాధన వల్ల వస్తుంది. కృష్ణుడై పుట్టినవాడు ఆ నారాయణుడు, శంఖ చక్ర గదా ఖడ్గాదులు ధరించేవాడు, నిత్యం లోక సంరక్షణకి సిద్ధంగా ఉండేవాడు. అటువంటి నమామి నారాయణ అప్రమేయం, అప్రమేయుడికి అంటే ఇంత ఇంత అని ఊహకందని వాడు అప్రమేయుడు. ఎప్పుడైనా అప్రమేయుడు అంటే ఏమిటి, మన ఊహకి అందనివాడు. ఊహకు అందితే ప్రమేయుడు, ఊహకు అందకపోతే అప్రమేయుడు. మనమే మన ఊహకు మనం అందం, అసలు మనం ఎవరో మనకు తెలియదు. ఇంతకాలం పక్కనున్న భార్యకు మొగుడు గురించి తెలియదు, మొగుడికేమో పెళ్ళం గురించి తెలియదు. ఏం తెలుసు పెళ్ళం గురించి, అనుకోవడమే కానీ ఆవిడ మనస్సులో ఏముందో ఏం తెలుసు. ఒక కథ ఉందిలేండి, సత్యానికి సంబంధించిన గొప్ప కథ, బౌద్ధ జాతక కథ అంట, చాలా గొప్ప కథ అన్నమాట. బుద్ధుడు ఒకసారి ఒక అవతారం ఎత్తి ఇంటింటికి తిరుగుతున్నాడు, అనుకోకుండా కాశీ రాజ్యంలో అడుగు పెట్టాడు. ఆ ఊళ్ళో మంచి వర్తకుడు ఉన్నాడు, ఆ వర్తకుడు పరమ భక్తుడు, ఇంటికి ఎవరు వచ్చినా సన్యాసుల్ని పూజిస్తాడని బాగా పురాణ భక్తుడని పేరు. ఈ సాధువు వచ్చాడని తెలుసుకుని ఆ వర్తకుడు, అయ్యా మా ఇంట్లో మకాం పెట్టి పురాణాలు చెప్పండి, జపం చేసుకోండి, పూజలు చేయండి అన్నాడు పెళ్ళంతో పాటుగా. సరే ఈ బుద్ధుడు ఈ సన్యాసి రూపంలో వచ్చాడుగా, ఆయన వెంటనే ఈ వర్తకుడి ఇంట్లో అడుగు పెట్టాడు. ఆయన ఇంట్లో ఉంటూ జపాలు తపాలు చేస్తూ పురాణాలు చెబుతున్నాడు. ఈ వర్తకుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటూ బయటికి వెళ్ళాడు. ఆ బయట దూరంగా ఒక పొట్ట ఉంటే తెలియక పొట్టలో చేయట్టాడు. ఆ పొట్టలో ఉన్న పాము కాటేసి కింద పడిపోయాడు నొరక్ కక్కుంటూ. ఇంకేముంది, ఆ వర్తకుడి భార్య ఏడుస్తూ ఆ శవాన్ని తీసుకొచ్చి, మా అబ్బాయి చచ్చిపోతున్నాడు స్వామి, మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకున్నాం, ఎంతో మంది పౌరాణికులు ఇంట్లో పెట్టుకున్నాం, మమ్మల్ని రక్షించండి, మా అబ్బాయి ఒక్కడే కొడుకు, వీళ్ళైతే బతకలేము, మా కొడుకుని రక్షించండి బాబోయ్, మీ పుణ్యం మీ తపస్సుతో అనగానే, అమ్మా ఈ కుర్రాన్ని నా తపశ్శక్తితో నా వల్ల కాదు బతికించడం, మీరంతా అనుకున్నంత తపశ్శక్తి లేదు, కానీ నిజం చెబితే ఈ కుర్రాడు బతుకుతాడు. నిజం ఎవరెవరు చెప్పాలి, మీ ఇంట్లో ఉన్న నేను నిజం చెప్పాలి, నాకు అన్నం పెడుతున్న మీ ఆయన నిజం చెప్పాలి, అన్నం వండి పెడుతున్న నువ్వు నిజం చెప్పాలి, మీ ముగ్గురు నిజం చెబితే, మన ముగ్గురు నిజం చెబితే మీ అబ్బాయి బతుకుతాడు అన్నాడు. ఆయన నిజానికి ఆయన బతికించలేక కాదు, కావాలని మాట అన్నాడు, మన ముగ్గురు నిజం చెబితే మీ పాము కట్టుతున్న మీ అబ్బాయి బతుకుతాడు. అయితే ముందు మీరే నిజం చెప్పండి స్వామి అన్నాడు వర్తకుడు. నేను నిజం చెబుతున్నా, ఇంతకాలం నేను తపస్సు చేశాను, నాలో తపశ్శక్తి లేదు, నేను తపస్సు చేసినప్పుడల్లా ఏదో చిన్నప్పుడే అడవికి వెళ్ళిపోయా, తపస్సు మొదలెట్టాక ఈయనకి మధ్యలో అనిపించిందిట, చక్కగా చూడండి ఆయన ఆర్ఆర్పేటలో ఇల్లు కట్టుకున్నాడు, ఈయన పవర్పేటలో ఇల్లు కట్టుకున్నాడు, ఆయన అగ్రహారంలో ఇల్లు కట్టుకున్నాడు, వాడు కారులో తిరుగుతున్నాడు, నా బతుక్కు నేను సన్యాసిని ఏడుస్తున్నాను, నాకు పెళ్ళం లేదు, బిడ్డలు లేరు, నాకేమి వాహనాలు లేవు, చీ దిక్కుమాలి, ఒంటరి బతుకు బతుకుతున్నానని ఇతరుల్ని చూచి కొంచెం బాధపడ్డట్టు ఈ సన్యాసి గారు. అంటే సన్యాసులకు కూడా ఒక్కోసారి వెంగదనమాట, నాకు కూడా చక్కగా మన రాజేశ్వరరావు గారి లాగా ఏ బ్యాంకులోనే ఉద్యోగం వస్తే బాగుండు, రిటైర్ అయ్యాక కాలి మీద కాలేసి బతకగా తనిపించవచ్చు, ఏమో ఏం చెబుతాం, అలా అనిపించింది తీరికి. దాంతో నా తపశక్తి పోయింది పూర్తిగా, నేను నిజం చెప్పేశా అన్నాడు. అనగానే కాళ్ళ దగ్గర నుంచి నడుము వరకు ఉన్న విషం విరిగిపోయింది, నల్లగా ఉన్నవాడు తెల్లబడ్డాడు. వెంటనే ఇప్పుడు యజమానిని, చూసావయ్యా ముగ్గురులో ఒక నిజం చెప్పగానే ఈ పాదాల దగ్గర నుంచి ఇంచుమించుగా నడుం దగ్గర తెల్లబడింది, ఇప్పుడు ఆ నడుం దగ్గర నుంచి కంఠం దాకా తెల్లబడాలంటే నువ్వు నిజం చెప్పన్నాడు. నా కొడుకు కోసం నిజం చెబుతానండి అయ్యా, నాకు ఈ దొంగ పీరుకు నేను మీలాంటి సన్యాసులకు అన్నం పెట్టడం ఇష్టం లేదు, నిజానికి ఈ పురాణాలు చెప్పించడం కానీ ఈ పౌరాణికులకు అన్నం పెట్టడం కానీ సన్యాసుల్ని పోషించడం కానీ ఇష్టం లేదు, కానీ ప్రజలేమనుకుంటారో ఈ చెప్పించడం వల్ల ప్రజల్లో గౌరవం వస్తుందని, కేవలం ప్రజల్లో పలుకుబడి కోసమే ఈ పోషణ చేశాను మిమ్మల్ని అందరినీ అని దిక్కుమాలిన గొడవ, ప్రజల్లో కీర్తి కోసం నేను మీలాంటి సాధువుల్ని గౌరవించాను, మనస్సులో మాత్రం సాధువుల మీద నమ్మకం లేదు, నిజం చెప్పేస్తే నా కొడుకు బతుకుతాడు కాబట్టి నిజం చెప్పేశాను అన్నాడు. అనగానే వెంటనే పేక దాకా ఉన్న విషయం విరిగిపోయి కుర్రాడు ఏమైపోయాడు, తెల్లబడ్డాడు. ఇద్దరు నిజం చెప్పారు, ఇప్పుడు పెళ్ళాంకేసి తిరిగి నువ్వు నిజం చెప్పే అన్నాడు. వద్దండి నేను నిజం చెబితే కొంప కొల్లేరు అయిపోతుందండో అంటావిడ, ఏమొక్కడు మాట చెప్పకపోతే పిల్లాడితో వస్తాడే అండి, చెబితే మీరు ఏమైపోతారు, పర్లేదు లేవే సన్యాసి గారికి తెలియదు ఏముంది, నేను నీ మొగుండే కదా, బయట ఎవరు లేకుండా చూసుకుంటాను, పక్క వాళ్ళు అందరినీ బయటికి గెంటేశాడు. నిజం చెప్పకపోతే అబ్బాయి చచ్చిపోతాడంటే ఏం చెప్పమంటారండి? మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యం, దిక్కుమాలిన మొగుడు, పెంట పీరుకు దొరికాడని తిట్టుకుంటున్నానండి రోజు మిమ్మల్ని. నేను అసలు పెళ్లి చూపులకి ఎవడో రావలసింది పోయి ఆ స్థానంలో మీరు వచ్చారు. నాకు ఇష్టం లేదని మా ఇంట్లో చెప్పిన బలాత్కారంగా డబ్బుందని మీకు అంతగట్టారు. అప్పటి నుంచి తిక్మాల మొగుడు తిక్మాల మొగుడు వీడు బతికాడు, నన్ను చంపేస్తున్నాడని తిట్టుకుంటున్నాను. మీకంటే ఫస్ట్ వచ్చి సంబంధం తప్పిపోయిందే, ఆహాహా ఆ టెంకయ్య మీదో పుల్లయ్య మీదోనే నాకు వ్యామోహం ఎక్కువ. అయినా సరే పెళ్ళయింది కనుక ఇహ మిమ్మల్ని వదలలేక దిక్కుమాల మొగుడితో మీతో కాపురం చేస్తున్నానండి. అలా చెబితే బెంగ కదా, అది చెప్పకూడదైనా చెప్పేశాను. ఇప్పుడు పిల్లాడి కోసం బతకడం కోసం ఉన్న విషయం కానీ నిజం చెబుతున్నాను. ఏనాడు మీ మీద గౌరవం లేదండి, అంటే పెళ్ళా నష్టమాట నిజం చెప్పే నిజం చెప్పే నేను నిజంగా నచ్చానంటావా అని అడగకూడదు. ఏమో ఏ గొప్పలో ఏ గొల్లేరుద్దో అంచేత అందరూ అలా ఉంటారని కాదు మొత్తం మీద దిక్మాల దిగుతాలు కదండి ఇవన్నీ. 10 సార్లు ఒక ఆవిడ ఎలాగే అడిగేది మొగుణ్ణి, నిజంగానే ఏమండి నన్ను చూసి ప్రేమించారా, నన్ను చూసి ప్రేమించారంటే చివరికి వాడు అసలు విషయం చెప్పాడు, దిక్కుమాలి కతి స్థితి మృతం లేక నేను చేసుకున్నానని. నిజం చెప్పని అడిగినా ప్రమాదమే మరి. కొంతమంది నిజం చెబుతారు, కొందరు చెప్పరు. ఆహాహా నువ్వే నమ్మవు, నువ్వే అప్సరసవి అని పొగిడి లోపల మాత్రం దిక్కుమాలిన పేరు కాదు. నిజం చెబితే నువ్వు బతకనిస్తావుటే అంట. అలాగా ఇవి చెప్పేసింది. చెప్పగానే ఈ కంఠం దగ్గర నుంచి తలకాయ దాకా ఉన్న విషం విరిగిపోయి కుర్ర టిక్కిరి కూర్చుని మళ్ళీ ఆడుకోవడం మొదలెచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సన్యాసిని అడిగారు, ఏమయ్యా మేమంటేదో సంసారంలో ఉన్నాం, నీకేం వచ్చింది పాడు రోగం? సన్యాసం తీసుకుని హాయిగా జపం చేసుకునేవాడు సంసారంలో చూసి ఇలా భ్రమ పొందుతున్నావు అంటే ఇదే మాయ అంటే? సంసారంలో ఉన్నవాడేమో సన్యాసిలాగా సుఖంగా ఉండకపోతామా? హాయిగా అలా సన్యాస పీఠం పెట్టుకుంటే కారుల్లో తిరగతాను. ప్రతి వ్యక్తికి ఇదో భ్రమండో. ఒక్కొక్కడేమో చక్క నేను కూడా సత్యసాయి బాబాలాగా హాయిగా సన్యాసం పుచ్చుకుని అలా విడిపోయి మహిమలు చూపించి గొప్ప ఉండవచ్చు అనుకుంటాడు. పిచ్చాడు వీడు, ఆయన యోగ పురుషుడు అవతార పురుషుడు, వీడు అంతకెందుకుంటే ఎలా అవుతాడు? అది భ్రమ. అలాగే ఇంకెవడనో చూసి లోకల్లో చూసి అలవ్వాలనుకుంటాడు, కానీ వీడి స్థితిలో ఉంటూ గొప్ప అడవాలని అనుకునేవాడు తక్కువ మంది. ఈర్షేది అనమాట, ఏదో తెలియదు సుఖం పొందుతున్నాడని. అలాగే ఎవడో మినిస్టర్ని చూసాం, ఆ మినిస్టర్ ఏదో సుఖపడిపోతున్నాడు అనుకుంటున్నాం. ఆ మినిస్టర్కి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకేం తెలుసు? ప్రతి వ్యక్తికి వాడి ప్రాబ్లమ్స్, వాడికున్న కష్టాలు వాడుకుంటాయి. శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. ఈ సన్యాసి గారికి ఏమనిపించింది? సంసారంలో ఉన్నవాడు సుఖంగా ఉన్నారనుకున్నాడు అనుకుని భ్రమ కలగగానే ఈయన శక్తి పోయింది. మరి ఇప్పుడు ఆయన వర్తకుండా అడిగాడు, నీకేం పోయే కాలం సుఖంగా పోలంత డబ్బు ఉంది కదా అంటే, అయ్యా డబ్బున్న పలుకుబడి కోసం మేము మీలాంటి వాడిని పోషించానండి, లోపల లోపల ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తాం, డబ్బున్న వాళ్ళు మేము ఏం చేస్తాం, నా కర్మం ఇది, ఇహ మీదట నేను నా తప్పు తెలిసింది భక్తితో చేస్తాను ఈ కార్యక్రమాలు, ఆ పాత పాపం పోతుంది అన్నాడు. అంతా అయిపోయాక పెళ్ళాని అడిగాడు, ఏదో పెళ్ళయిన తర్వాత అయినా మారచ్చు కదా అంటే, అదేనండి వ్యామోహం, మీరు చెప్పిన వ్యామోహమే నేను చెబుతున్నాను. ఏం చేయమంటారండి? ఈ ఇంద్రియములు, ఈ మనస్సు మన మాట వినవు. ఏమిటో ఆ పెళ్లి తూపులో మొట్టమొదటి పెళ్లి తూపు వాడు ఆకర్షించాడు, వాడు పోయాడు, మధ్యలో నువ్వు తగులడ్డావు, నువ్వు నిజంగా గొప్పవాడు, డబ్బు ఉన్నవాడివే, కానీ ఆ రూపం ఆ వయస్సు అటువంటిది. వాడు వెళ్ళిపోయాడే అని అష్టమాటి వాడి మీద మా బావం మా బావ అని అనుకుంటుంది అని చెప్పే ఒకసారి ఆ పాత శిష్యులు ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక బావగారు దావగారిపోయాడు దామన్నాడు. అయినా సరే పద్మాకర్ గారు గురువు గారు మా బావకి ఇచ్చేద్దాం అనుకున్నారండి, ఎంత అందంగా ఉండేవాడు ఆ రోజుల్లో. ఈ మధ్యలో ఆయన వచ్చాడు దిక్కుమాలాడు పెళ్లి చూపులకి, వీడు అంత కట్టేసుకున్నాడు అన్న. అయ్యో మా బావ మా బావ, ఈవిడికి 80 ఏళ్ళు వస్తున్నాయి, ఆ బావగారు డామ్మన్నాడు తిని దావగారాడు. అయినా ఇంకా బావ బావ అంటే ఏం చెబుతాం, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక తప్పదు కదా, వ్యామోహం అంటే ఇదే అని చెప్పింది. ఈ కథ ఇది నిజంగా ఎంత గుండెల్లో ఉండే ఒకనొక సత్యం విరిగి తీసే పవిత్ర కథ అండి. కొన్ని కథల కింద కనపడతాయి, కథలు కావు, జీవిత సత్యాలు. ఇందులో కొంత అంతో ప్రతి వ్యక్తికి ఎప్పుడొకప్పుడు, అన్నీ కాకపోయినా చాలా వరకు మనం నిజం చెప్పలేం, కానీ ఒకసారి గుండెల మీద చేసుకుంటే ఇక్కడ కూర్చుని వాళ్ళకి కూడా ఇలాంటి అనుభూతులు, ఇందులో ఏదో ఒకటైనా ఉంటుంది. పద్మాకర్ గారు వాళ్ళ కారులో వచ్చారంటే
నేను కూడా అలా ఉపన్యాసం చేస్తే అంత బాగుంది, నేను సిటీ కేబుల్లో కనపడుతున్నాను అని ఒక అమ్మాయి వచ్చి అడిగింది నన్ను.
ఓ శిష్యురాలు,
నాకు కూడా మీలా పురాణం చెప్పి లేకపోతే అలా హరికత్ చెబుతుంటే ఏదో సత్కారం, సత్కారాల కోసం పురాణం చెప్పేది కర్మ కాకపోతే, అంటే ఈ సత్కారాలతో పాటు ఎన్ని కష్టాలు పడాలి. పద్మాకరలాగా పురాణం చెప్పాలంటే నువ్వు యావజ్జీవితం కుటుంబాన్ని విడిచిపెట్టేయాలి, చదవాలి. ఒక్క క్షణం జీవితంలో సుఖం ఉంటుందటండి మాకు. ఇవాళ ఏలూరులో ఉంటే రేపు హైదరాబాద్, రేపు హైదరాబాద్లో ఉంటే ఏలూరు అనంతపురం. మొగుడు ఎక్కడుంటాడో పెళ్ళం ఎక్కడుంటాడో తెలియదు. పిల్లల్ని పట్టించుకోవడం ఉండదు, చదవడం తప్ప మరొకటి ఉండదు. ఇష్టమైతే సినిమా చూడాలనుకుంటుంది మీకు వెళ్ళి, మీకు కావాలంటే హాయిగా టిక్ టిక్ అని టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు, మీకు కావాలనుకుంటే మీ ఇంట్లో పెళ్ళం పెట్టలతో హాయిగా ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని సినిమాకి వెళ్ళచ్చు. నాకు సినిమాకి వెళ్ళే అవకాశం ఉందా? 1996 నుంచి ఇప్పుడు 2009 13 ఏళ్ళుగా నేను ఏలూరులో ఒక్క సినిమా హాల్కి వెళ్ళానా? ఎంత పరిచయం ఉన్నా మా అంబికా థియేటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. వాళ్ళు మాట వరుసకు కూడా సినిమా చూడమని అనరు, నేను వెళ్ళను పోని పోని. వాళ్ళే ఒకసారన్నా 13 ఏళ్ళుగా అన్నారా అంటే, గురువుగారు ఏ సినిమా చూస్తాడు వాడు బతుకు కుదరదు కదా అంది, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇది విన్నాక అంటారులేండి, అన్నా నాకు కుదరదు అంటే మీరు హాయిగా దర్జాగా వెళ్ళి ఆ బజ్జీలు కొట్టి దగ్గర, మైసూరు బజ్జీ బడ్డీ దగ్గర నిలబడి టిక్కు టిక్ అని నలుగురు చూస్తుంటే కబుర్లు చెప్పుకుని బజ్జీ తినగలరు. నాకు ఒకవేళ బజ్జీ తినాలనిపిస్తే తినగలనా? తినలేను. అంటే నా కష్టాలు నాకున్నాయి, మీ కష్టాలు మీకున్నాయి. అంచేత ఒకళ్ళతో ఒకళ్ళు అసలు పోల్చుకోవడం అంత తెలివి తక్కువతనం మరొకట్లేదనమాట. యా వాడి సాధన వాడిది. అలాగనని అసంతృప్తి పొందకూడదు, అది సాధన అంటే మహామాయ. అది చెబుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఏమని అంటే, మనవుల్లారా, ఊహలకు అందరూ, దూరాలకి దవ్వు, ఎవ్వరికి ఎప్పుడు ఏమీ తెలియదు. కానీ సమస్తం తాను ఎవడిలో ఉండడు, ఎవడికి చెక్కడు దొరకడు, తన దాంట్లో ఉంటూ మాయకు అతీతంగా ఉంటూ మాయలో ముంచుతూ అసంతృప్తితో ఉన్నవాడికి నష్టం, సంతృప్తే ముఖ్యమని చెబుతున్నవాడైన ఆ పరమాత్ముడికి నమస్కారము అని ఈ విధంగా స్తోత్రం చేస్తే అప్పుడు పరమాత్ముడు ఏం వరం కావాలో కోరుకోమని అడిగట. అప్పుడు మీ దేహంలో కలిసిపోవాలి అన్నాడు. నా ప్రకృతిలోకి అడుగు పెట్టు, నాలోంచి మళ్ళీ వస్తావు నువ్వు, ఆ జన్మలో నిరంతరం వీణ వాయించుకుంటూ నా స్మరణ చేస్తావు. నాకు నీకు అభేదం. లోకంలో నారాయణ స్మరణ ఎంత గొప్పదో, నారాయణ కథ ఎటువంటిదో అందరికీ చెబుతావు. నువ్వు జ్ఞానివి అవుతావు. జ్ఞానివైన లోక సాంగత్యం వదలవు. జ్ఞానులు లోక సాంగత్యం వదలకూడదు. నిశ్చేత జ్ఞాని లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడో హిమాలయాల్లో కూర్చుంటే ఈ జ్ఞానాన్ని పంచిపెట్టేవాడు ఎవడుంటాడు? అందరూ ముక్కు ముసు అడవికి పోయారనుకుందాం, అప్పుడు ఇక లోకం ఎలా బాగుపడుతుంది? కుదరదు. అందువల్ల నువ్వు హిమాలయాలలో ఉంటూ కూడా మళ్ళీ వస్తావు. ఒక్కొక్కప్పుడు కథలు చెబుతావు, ఒక్కొక్కప్పుడు ఇతిహాసాలు చెబుతావు, ఒక్కొక్కప్పుడు లోకాన్ని బాగు చేస్తూ ఉంటావు, సనాతన రూపంలో ఉంటావు అని తన శరీరంలోకి తీసుకెళ్ళాడు. బ్రహ్మకి 1000 యుగాల ఆయువు ఉందే, అటువంటి బ్రహ్మగారి 1000 యుగాల ఆయువు నీకుండుగాక అన్నాడు. అందుకే నారదుడు ఎన్ని జన్మలెత్తినా జ్ఞానం నశించదట. నీకు అర్థవంతమైన పేరు వస్తుంది, ఆ అర్థవంతమైన పేరే నారద. నారద అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఇక్కడ చెబుతున్నాడు, విష్ణువు చెబుతున్నాడు 24వ శ్లోకం వరాహ పురాణంలో 3వ అధ్యాయంలో. నారం పానీయమిత్యుక్తం తం పితృణాం సదా భవన్ దదాతి తేన తే నామ నారదేతి భవిష్యతి. నారం అంటే తాగే నీరు. నువ్వేం చేస్తావు? పితృదేవతలకి తర్పణాలు ఇస్తావు. నారం అంటే నీరుని కూడా అని చెప్పేకి అర్థం. పితృదేవతలకి తర్పణములు ఇచ్చి పితృదేవతల్ని ఆనందంతో నింపుతావు. అంచేత నీకు నారదుడని పేరు. నారము అంటే జ్ఞానం. జ్ఞానం అనే నీటిని ప్రజలకి పంచిపెడతావు. అంటే ప్రజలకు నువ్వు పంచిపెట్టేది ఏమిటనమాట? జ్ఞానామృతం. ఈ జ్ఞానామృతంతో ప్రజల్ని బ్రహ్మానంద భరితుల్ని చేస్తావు కాబట్టి కూడా నిన్ను నారదుడు అన్నారు. నారము అంటే జీవులకు నిలయం. ఈ జీవులు ఎక్కడుంటే అక్కడికల్లా వెళ్ళి ఏడ్చేవాడిని, కష్టంలో ఉన్నవాడిని, సుఖంలో ఉన్నవాడిని పలకరించి వాడికి ఏది అవసరమో అది పంచి పెడతావు. ఈ అన్ని కారణముల చేత నీకు నారదుడని పేరు. అందువల్లే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలకి తర్పణములు ఇవ్వాలి, పితృదేవతలకి పెట్టవలసిన శ్రాద్ధాదులు పెట్టి తీరాలి. అసలు పితృదేవతలను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పితృదేవతలను నిర్లక్ష్యం చేస్తే మనకు మిగిలేది ఏముందండి అమ్మోహం? ఎంత అద్భుతమైన కథ నిజంగా. ఇవాళ ఈ ఒక్క కథతో యావత్ ప్రపంచం నిండి ఉన్నది. ఈ ఒక్క కథ సమస్త సృష్టికి మూల కారణం. ఇటువంటి పవిత్ర కథ అన్నమాట ఇది. ఏవ ముక్త్వా గతో దేవః సద్యో దర్శనముచ్యకైః. ఇలా దేవదేవుడు అందరికీ పలికి ఆ నారదునికి చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత ఓ ప్రియవ్రత మహారాజా, నేను ఆ విష్ణు దేహంలో అడుగు పెట్టా. ఎలా అడుగు పెట్టాను అంటే, ఆ అవంతిపుర రాజుగా ఉన్న నేను సరోవరం దగ్గరికి వెళ్ళి జపం చేశానని చెప్పా కదా, అప్పుడు విష్ణు ప్రత్యక్షమయ్యాడే. అక్కడే ఉండి తపస్సు చేయటం వల్ల నా శరీరం విడిచిపెట్టా. నా శరీరం సరస్వతీ నదిలో, సారస్వతంలో, పుష్కరంలో కలిసిపోయింది. ఆ తర్వాత